అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతైః కురు మామంబ కృతార్థ సార్థవాహం శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే శ్రీ భారతీతీర్థమాశ్రయే శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం భజ మనః శివమేవ నిరంతరం శివాయ గురవే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఇక్కడ చెప్పుకుంటున్న అంశం శివకర్ణామృతం. సాధారణంగా ఎక్కువగా ఇది వ్యాప్తిలో లేని గ్రంథమే. అయితే పరమేశ్వరుడు నాకు ఇచ్చిన అనేకమైన వరాల్లో ఒక వరం దీని గురించి ప్రవచన రూపంలో చెప్పే అవకాశం మొట్టమొదట అనుగ్రహించాడు ఆయన. గతంలో ఎప్పుడో విజయవాడలో అది కూడా చాలా ఏళ్ల క్రితమే శివకర్ణామృత ప్రవచన మహాయజ్ఞం చెప్పడం జరిగింది మొట్టమొదటిగా. ఆ తర్వాత వివిధ మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేయగా జరిగినది. అయితే కర్ణామృతం అనే మాట వినగానే అనేక మంది భాగవతులకు గుర్తు వచ్చేది శ్రీకృష్ణ కర్ణామృతం. అత్యంత రమణీయంగా మధురంగా కృష్ణతత్వాన్ని, కృష్ణ లీలలని, కృష్ణరూప వైభవాలని మూడు అధ్యాయాలుగా లీలాసుకుడు రచించి మనకి అనుగ్రహించాడు. కర్ణామృతం అనే మాటకు నిజానికి చెవులకు అమృతంలా అనిపించేది కర్ణామృతం. వీణుల విందు అనే మాట. అమృతం అని దేన్ని అనాలి అంటే ఏది ఆస్వాదిస్తున్న కొద్దీ ఇంకా ఆస్వాదించాలనిపిస్తుందో, విసుగనేది కలగదో, దాన్ని అమృతము అంటారు. అంతేకాదు అమృతము అంటే నశించనిది అని ప్రధానమైన అర్థం. అమృతం అంటే పరతత్వమే. శ్రవణం ద్వారా మనకు దొరికే పరతత్వం కృష్ణామృతం, అది కర్ణామృతం. ఆ శ్రవణం ద్వారా మనం కృష్ణ కర్ణామృతాన్ని గ్రహించాం. అంతేకాదు వింటున్నప్పుడే హాయిగా ఉంటుంది, అందుకు కర్ణామృతం. విన్న తర్వాత అసలు అమృతం లభిస్తుంది, అందుకు కర్ణామృతం. ఇది కృష్ణ కర్ణామృతం అత్యంత ప్రసిద్ధిగా ఉన్నది మనకి. అది సంగీతాత్మకం కూడా. మరి కర్ణామృతం అన్నప్పుడు సంగీతానుకున్న ప్రధాన లక్షణమే ఆపాత మధురం కదా. సాహిత్యానికైతే ఆలోచనామృతం అయింది, కానీ అటు ఆపాత మధుర ఆలోచనామృతం రెండు లక్షణాలు ఉన్నాయి. రచించింది శ్లోకాల్లోనైనా సంగీతపరంగా అన్వయించుకుని నాట్యానికి కూడా అభినయించడానికి అనువుగా రచించారు లీలాసుకులు. అత్యంత ప్రసిద్ధిది, భారతదేశం అంతా వ్యాపించింది. అయితే సగర్వంగా ఆనందంగా చెప్పదగిన అంశం ఏంటంటే ఆ లీలాసుకులు తెలుగువారు, ఆయన రచించారు. తెలుగులో ఆయన రచించిన గ్రంథం భారతదేశం అంతా శిరస్సు పెట్టుకున్నది. చైతన్య మహాప్రభువే అందులో ఉన్న శ్లోకాలు విని భావ సమాధిని పొందారు. బెంగాల్ దేశానికి చెందినటువంటి చైతన్య మహాప్రభు ఆ భావ సమాధి పొందినది మన తెలుగువారు రచించిన కృష్ణకన్నామృతంతో. తెలుగునాట గోదావరి తీరంలో కొవ్వూరు దగ్గర ఈ సంఘటన జరిగింది. కృష్ణకన్నామృతం యొక్క ప్రభావం అటువంటిది. కృష్ణకన్నామృతం కాక మరొక కర్ణామృతం కూడా ఉన్నది. మరికొందరు భక్తులకు అది బాగా తెలిసి ఉంటుంది. అది రామకర్ణామృతం. పేరు వినకపోయినా అందులో శ్లోకాలు చాలా మందికి పరిచయమే, కానీ అందులో అని తెలియదు. వైదేహి సహితం సురద్రుమతలే, ఇదొకటి. వామే భూమిసుత పురశ్చ హనుమానని. అలాగే ఇప్పటికీ మనం ప్రసిద్ధంగా సీతా కళ్యాణం జరిగితే చాలు తలంబ్రాల శ్లోకం చెప్పుకుంటాం. జానక్య కమలామలాంజలి పుటే యా పద్మరాగాయిత న్యస్త రాఘవ మస్తకేచ విరసత్ కుందప్రసూనాయిత స్రస్త శ్యామల కాయ కాంతి కలిత యా ఇంద్రనీలాయిత ముక్తాస్తా శుభరా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. ఈ తలంబ్రాల విషయంలో ఎంత అద్భుతమైన భావన ఉన్నదో అది రామకర్ణామృత గ్రంథంలో. చాలామందికి తెలియని విషయం ఇది. రామకర్ణామృతం ఎవరు రచించారు అంటే ఆదిశంకర భగవత్పాదుల వారు రచించినట్టుగా ప్రతీతి ప్రసిద్ధి. చారిత్రకంగా ఎంతమంది అంగీకరించారో తెలియదు, కానీ ఇది ఆ మహానుభావుడు రచించిందని. అదేవిధంగా భద్రాద్రిలో ఉన్న రామచంద్రమూర్తికి ధ్యాన శ్లోకం ఆదిశంకరు రచించింది. వైదేహి సహితం సురద్రుమతలే మధ్యే అని చెప్పబడినటువంటి ఆ దివ్యమైన శ్లోకం అది కూడా రామకర్ణామృతంలోనిది. ఇంకా రామచంద్రమూర్తికి సంబంధించిన అనేక ఉపాసనా రహస్యాలు ఆ రామకర్ణామృతంలో ఉన్నాయి. కనుకనే అదేదో స్తోత్ర రూపంలో రచింపబడ్డ శ్లోకాలు మాత్రమే కాకుండా ఉపాసకులకి తత్వం గ్రహించాలని తాపత్రయ పడేవారికి ఒక పరిపూర్ణమైన రసకలశం ఆ రామకర్ణామృతం. కృష్ణకర్ణామృతం అదేవిధంగా ఉపాసనా మర్మములు తత్వమర్మములు చాలా ఉన్నాయి. అంటే అది కేవలం పాడుకుని విని వదిలేసే గ్రంథం కాదు, ఒక జీవితాంతం అధ్యయనం చేసి తరించడానికి పనికొచ్చే గ్రంథములు. ఈ రెండు గ్రంథములు ప్రసిద్ధి. ఇప్పుడు మరొక కర్ణామృతం. నిజానికి మూడే కర్ణామృతాలు. ఇది శివకర్ణామృతం. ఇది మిగిలిన రెండింటికి ఎందులోనూ తీసిపోదు, అంత ప్రసిద్ధి చెందినది. ఇందులో కూడా మూడు అధ్యాయాలు ఉన్నాయి. ఈ మూడు అధ్యాయాల్లో మొత్తంగా కలుపుకున్న శ్లోకాలు 368 శ్లోకాలు ఉన్నాయి. ఈ 368 శ్లోకాలు నిజానికి కర్ణామృతమే. అంటే చెవిలో వింటూ ఉన్నంతసేపు మనకు భాష తెలిసినా తెలియకపోయినా ప్రతి శబ్దంలోనూ సంగీతం ఉంది. ఆ సంగీతం మనం వింటూ ఉంటూనే ఒక అమృతంగా అనిపిస్తుంది. నేను అర్థం చెప్తే కలిగేది ఆలోచన అమృతం, అసలు వింటూ ఉంటే కలిగేది ఆపాత మధురమైనటువంటి కర్ణామృతం. ఆ లక్షణం ఇందులో ఉన్నది. ఇందులో అనేక ఛందస్సులు, అనేక వృత్తములు, రకరకాల కల్పనలు ఇవన్నీ చేస్తారు. కవిత్వం దృష్టితో చూస్తే మరి కొంచెం పైమెట్టు మీద ఉంటుంది శివకర్ణామృతం. ఎందుకంటే కవిత్వంలో చిత్ర కవిత్వం, బంధ కవిత్వం అనేటువంటి ఒక ఫీట్స్ ఉన్న విన్యాసాలు సామాన్య మానవులు చేయలేరు. ఆ విన్యాసాలు అలాంటివన్నీ ఉంటాయి. అంటే కవిత్వంలో మంచి ప్రతిభావంతులు ఎవరైతే ఉంటారో ఆ పండిపోయినటువంటి వారు మాత్రమే చేయగలిగేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియలు ఉన్నాయి. కవిత్వం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే అవి కూడా అలాంటి అద్భుతమైన ప్రక్రియలు కూడా శివకర్ణామృతంలో కనిపిస్తాయి. అంటే ఇది రచించిన వాడు సామాన్యుడు కాడు. అటు కవిత్వంలోనూ ఇటు భక్తిలోనూ మరొక పెద్ద విశేషం ఏంటంటే వేద వేదాంత శాస్త్రంలోనూ కూడా ఆరితేరిని దిట్ట. అన్నిట్లో ఆరితేరిని వాళ్ళు ఉండరండి. ఒక కవిత్వము భావుకత ఉన్న వాళ్ళు అయితే ఉంటారు, లేదా మంచి వేదాంత శాస్త్రంలో దిట్టలు ఉంటారు, కావ్యాలు మొదలైనవి బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, యజ్ఞాలు యాగాలు చేసిన వాళ్ళల్లో గొప్ప వాళ్ళు ఉంటారు. కానీ అన్నీ చేసిన వాడు లోకంలో ఉండడం అత్యంత కష్టం. కానీ అలాంటి అరుదైన వ్యక్తిత్వం ఒకరు ఉన్నారు, వారే శివకర్ణామృత కర్త. అలాంటి మహావ్యక్తిత్వం ఆలోచిస్తే ఇతర అవతార పురుషుడిని ఒప్పుకోవలసిందే. నిజంగా చూస్తే ఇంత ప్రతిభాశాలి ఒక మానవుడిగా పుట్టడం సాధ్యమా అనిపించే వ్యక్తిత్వాలు కొన్ని కనిపిస్తూ ఉంటాయి మనకు. అది ఎక్కువగా మన భారతదేశంలో కనబడతాయి. అదొక ఆశ్చర్యం. అలాగ మన ఆశ్చర్యపోయేటంత అద్భుతమైన వ్యక్తిత్వం కలిగి ఇని సాక్షాత్ అవతారమే నమస్కరించగలిగిన మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదుల వారు. మళ్ళీ తర్వాత మనకి విద్యారణ్యులు మహాత్ములు. ఆ విద్యారణ్యులు మన శృంగేరి పీఠానికి 12వ పీఠాధిపతిగా ఉన్నటువంటి వారు. ఆడ తర్వాత మళ్ళీ ఆదిశంకరుల తర్వాత ఆదిశంకరులంతటి వారు అని సాక్షాత్ శివావతారం అని చెప్పబడుతున్న ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తే శివకర్ణామృతం రచించారు. అది అంటే సాక్షాత్ శివావతారం. ఇది పీఠాధీశ్వరులే చాలామంది ఆ మాట ఒప్పుకున్నారు. ఆయన యొక్క ప్రతిభను చూసి, ఆయన యొక్క విద్యను చూసి, ఆ కాలంలో ఆయన చేసినటువంటి అద్భుతమైన ఉద్యమాలను చూసి, పైగా శివుడు శంకరుడు రూపంతో అంటే ఆదిశంకర రూపంతో అవతరిస్తాడు అనే విషయం మనకి శివరహస్యం అనే గ్రంథంలో ఉన్నది. చతుర్భిస్ సహితై శిష్యై శంకరో అవతరిష్యతి అని ఒక వాక్యం. అలాంటి మరో వాక్యం మళ్ళీ ఈ శివకర్ణామృత కర్త గురించి ఒకటి కనిపిస్తుంది. దీక్షితోపి భవేత్ కశ్చిత్ శైవశ్చాందోగ్యజం జనః అన్నారు. ఛాందోగ్య సంబంధమైనటువంటి జనుడు అంటే ఛాందోగ్యం ఉన్నది సామవేదంలో. ఆ సామవేద శాఖకు చెందినటువంటి ఒక మహాశివభక్తుడు శివావతారము అన్నారు ఇక్కడ. అతడెవరు అంటే దీక్షిత అని ఒక చిన్న మాట వేశారు. దీన్ని బట్టి ఆయన ఎవరై అంటే అప్పయ్య దీక్షితులు వారు. ఆ మహానుభావుడు ఈ దివ్యమైన శివకర్ణామృత కర్త. అప్పయ్య దీక్షితులు అనగానే ఇప్పుడిప్పుడు చాలామందికి తెలుస్తుంది, సామాన్య జనులకి, పండితులోకానికి ఎప్పుడో తెలుసు. అప్పయ్య దీక్షితుల్ని స్మరించకుండా సంస్కృత వాంగ్మయం లేదు. సంస్కృత సాహిత్యంలో, భారతీయ చరిత్రలో అప్పయ్య దీక్షితులది ఒక ప్రత్యేకమైన స్థానం. ఆయన యొక్క మేధాశక్తి ఒకటి మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అపూర్వమైన మేధాశక్తి సంపన్నుడు. పైగా ఆ కాలంలో ఆయన సాహిత్యపరంగా తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన విప్లవం కానివ్వండి, అదేవిధంగా తాత్వికంగా భారతీయ వేదాంత శాస్త్రానికి, భారతీయ తత్వశాస్త్రానికి, భారతీయ ఉపాసనా మార్గానికి, గట్టిగా మాట్లాడితే భారతీయ హైందవ మతానికి అప్పయ్య దీక్షితులు చేసిన ఉపకారం అంతా ఇంత కాదు, మహోపకారం చేశాడు. అయితే సామాన్య జనులకు కూడా అప్పయ్య దీక్షితుల యొక్క శ్లోకములు కొన్ని తెలుసు, కానీ వారివని తెలియదు. ఉదాహరణకి అప్పయ్య దీక్షితుల వారిది ప్రసిద్ధి చెందినది చాలామంది పఠిస్తూ ఉంటారు, శివ అపరాధ క్షమాపణ స్తోత్రం. అందులో భావం చదివి తెలిస్తే మాత్రం ఆ చదివిన వాడికి వెంటనే కళ్ళ నీళ్లు వస్తాయి, అంత అద్భుతంగా రచించారు ఆయన శివాపరాధ క్షమాపణ స్తోత్రం. చాలా పుస్తకాల్లో అది ఆదిశంకర కృతమని రచింపబడింది, అది పొరపాటు. అది రచించింది అప్పయ్య దీక్షితుల వారు. ఇంకా ఎన్నెన్నో చేశారు ఆ మహానుభావుడు. ఇప్పుడు ముందు అప్పయ్య దీక్షితుల వారి గురించి చెప్పుకుని తర్వాత శివకర్ణామృతంలోకి వెళ్ళాలి, అంతే కదా. అయితే అప్పయ్య దీక్షితుల గారి గురించి చెప్పుకోవడమే ఒక కర్ణామృతం. కర్ణామృతం అనే మాటకి చెవికి వినడానికి హాయ్ అనిపించేది కర్ణామృతం. వింటున్నంతసేపు మనకు ఆనందం కలిగిస్తుంది అప్పయ్య దీక్షితుల చరిత్ర. విన్న తర్వాత కూడా అది శాశ్వతానంగా ఆనందంగా మిగిలిపోతుంది కనుక అది అమృతమే. అందుకు మన కర్ణామృతాన్ని ముందు ఆ మహానుభావుని చరిత్రతో పావనం చేసుకుందాం. వాళ్ళని పుణ్యశ్లోకులు అని అంటారు ఇలాంటి మహాత్ముని. అంటే వాళ్ళ చరిత్ర వినడం వల్ల మనం పవిత్రులమైపోతాం. ముందుగా ఏకాదశి పుణ్య సమయంలో ఆ మహాత్ముని చరిత్రను మనం స్మరించుకుందాం. ఈ మహాత్ముడు 16వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. అంటే అప్పటికి ఎన్నెన్ని మార్పులు జరిగాయో మనకు తెలుసు. 1554 సంవత్సరంలో ఆయన జన్మించారు. ఈ చరిత్ర విషయంలో చాలామంది అనేక చర్చలు చేశారు. ఆ చర్చలన్నీ మనకు అనవసరం. ఆ చర్చలన్నీ అవగా తేలిన విషయం మీకు చెప్తున్నాయి ఇక్కడ. 1554లో జన్మించారు. 1626లో ఆయన శివైక్యం చెందారు. అంటే 72 ఏళ్ల పాటు ఆయన జీవించారు. ఈ 72 ఏళ్లలో ఆయన చేసినటువంటి ఒక మహా ఉపకారములు ఎన్ని ఆలోచిస్తే ముందు ఆయన చరిత్రను చూద్దాం. ఎవరెవరికి కలిగారు, ఎలాగ ఆయన యొక్క దివ్య జీవనం సాగింది అనేది మనం పరిశీలిస్తే, ఆయన కృష్ణదేవరాయల ఆస్థాన పండితుడైనటువంటి ఒక మహాత్మునికి సంతానంగా వచ్చాడు. ఆయన ఆచార్య దీక్షితులు అని ఒక మహాత్ముడు ఉండేవారు. ఆయన సంతానం ఒకరున్నారు, వారికి సంతానం. అంటే కృష్ణదేవరాయల కాలం నాటి ఆచార్య దీక్షితుల పండితుడికి ఈయన మనుమడు అనమాట. అందుకే ఈయన కాలం వచ్చేటప్పటికల్లా ఒక తరం గడిచిపోయింది ఈయనకి కృష్ణదేవరాయల కాలానికి మధ్యలో. అయితే ఆచార్య దీక్షుని యొక్క పుత్రుడు శ్రీ రంగరాజమఖి అని ఒక మహాపండితుడు. రంగరాజమఖి అనే మాట వింటూ ఉంటే కొంచెం వైష్ణవ ధ్వని కలుగుతూ ఉంటుంది, రంగరాజ ఇలాంటి విశేషములు. కానీ ఆచార్య దీక్షితులు మాత్రం అద్వైత పండితుడు. ఆయన యొక్క పుత్రుడు రంగరాజమఖి. ఇక్కడ ఆచార్య దీక్షితుల యొక్క జీవితంలోనే మన అప్పయ్య దీక్షితుల జీవితానికి కావలసిన ఒక అద్భుతమైన మూలం ఉంది. అందుకే ఈ ఘట్టమే చాలా రమ్యమైన ఘట్టం. ఈ ఆచార్య దీక్షితునికి తన యొక్క స్మార్త మతానికి చెందిన భార్య ఒకరు, ఇంకొక భార్య వైష్ణవ మతానికి చెందిన ఆమె. ఆమె పేరు తోతరాంబ అని. ఈ తోతరాంబ అనేటువంటి ఆమె ఆనాడు, ఏది కృష్ణరాయల కాలం నాడే, ఆ సనాతన వైష్ణవ ధర్మంలో వైకుంఠాచార్య అనేటువంటి మహాత్ములు రంగరాజాచార్య అని ఉండేవారు. వారి పుత్రిక ఆమె తోతరాంబ అనేటువంటి ఆమె. ఆ తోతరాంబ ఆచార్య దీక్షితుని యొక్క భార్య. ఆమెకు కలిగిన సంతానానికి రంగరాజమఖి అని పేరు పెట్టారు ఆచార్య దీక్షితులు. చూడండి, ఎప్పుడైతే స్మార్త మతంలోకి ఆ వైష్ణవ అమ్మాయి వచ్చిందో ఆమెది కూడా అత్తవారింటి మతం కావాలి అయినది. కానీ పేరు మాత్రం ఏం పెట్టారంటే ఆమె తండ్రి గారి పేరు పెట్టుకున్నారు, శ్రీ రంగరాజమఖి అని పెట్టారు. ఆ రంగరాజమఖి యొక్క పుత్రులు మన అప్పయ్య దీక్షితుల వారు. అంటే అప్పయ్య దీక్షితుల వారు నాన్నమ్మ వైష్ణవ మతానికి చెందిన ఆవిడ, తాతగారు పరంపరగా వచ్చినటువంటి అద్వైత మతానికి చెందినవారు. ఈ సమన్వయం అప్పయ్య దీక్షితుల గారి జీవితంలో మనకు కనబడుతుంది. అందుకే ఈ ఘట్టం చాలా ముఖ్యమైనదని చెప్పుకున్నాం. ప్రతి చోట కూడా ఈయన రంగరాజమఖి యొక్క పుత్రుణ్ణైన నేను అని చెప్పుకుంటూ ఉంటారు ప్రతి గ్రంథం చివర కూడా. మరొకటి ఆయన చెప్పుకునే మాట, భరద్వాజ కుల జలధి కౌస్తుభ అని అంటారు. భరద్వాజ కులములో, ఆ కులమనే సముద్రంలో కౌస్తుభరత్నంలా ఉత్పన్నమైన అప్పయ్య దీక్షితులు వారు అని. అంటే భారద్వాజ గోత్రీకులు వీరు. ఈ గోత్రనామం ఇక్కడ చెప్పుకోవడంలో కూడా శివకర్ణామృతానికి అనుబంధం ఉంది, అందుకే చెప్పుకుంటున్నాం. ఒక్క పదం కూడా అనవసరమైంది చెప్పడం లేదు. చరిత్ర దగ్గర నుంచి అన్నీ కూడా శివకర్ణామృతంతో అనుబంధం ఉన్నవి. ఏమనుబంధం ఉన్నది తర్వాత తెలుస్తుంది. మొత్తానికి భరద్వాజ గోత్రీకుడు, వీరు సామవేద శాఖకి చెందినవారు. తెలుగువారిలో ఎక్కువ మంది యజుర్వేదానికి చెందిన వాళ్ళే. కొంతమంది రుక్సాఖీయులు కూడా ఉన్నారు. సామసాఖీయులు మన దాని చాలా అరుదు, కానీ ఇతరు సామసాఖ్య చెందినవాడు కనుక ఈయన తెలుగువారు కారు, ఇది తమిళులు అని చాలామంది వాదన, ఎక్కువ మంది అదే అంగీకరిస్తారు. ఈయన తెలుగువారు కాకపోయినా తెలుగు తెలిసిన వారు, తెలుగు అంటే మహాప్రీతి కలిగిన వారు అని ఆయన రచించిన కొన్ని శ్లోకాలు బట్టి మనకు తెలుస్తుంది, చెప్పుకుంటాం ఎలాగును. మొత్తానికి తెలుగు భాషా సంప్రదాయాలు బాగా తెలిసినవాడు. ఆ రోజుల్లో తమిళ తెలుగు అంతా కూడా కలిసి బ్రతికినటువంటి రోజులు. అప్పుడు ఈ రాష్ట్ర విభజన లేవు కదా. త్యాగరాజస్వామి వారు కూడా తమిళనాడు ఉంటేనే అద్భుతమైన తెలుగు కీర్తనలు ఇచ్చారు. ఆ తెలుగు కీర్తనలు తమిళ సోదరులు నాడు పాడారు, నేడు పాడుతున్నారు, రేపు పాడుకుంటారు. అటువంటి తెలుగులో ఉన్నటువంటి సంగీతాత్మక లక్షణం చేతి ఇతరులు కూడా ఆదరించారు. ఈయన తెలుగువాడు కానంత మాత్రం నన్ను బాధపడక్కర్లేదు, సంస్కృత మహాపండితులు ఈయనందరి సందేహం లేదు. అప్పయ్య దీక్షితుల వారు అసలు పేరు వినాయక సుబ్రహ్మణ్యం అని చరిత్రలో మనకు తెలుస్తున్నది. వినాయక సుబ్రహ్మణ్యం అసలు పేరు. అయితే ఈ రంగరాజమఖి తల్లి అయినటువంటి ఆ తోతరాంబ వీళ్ళ ద్వారా ఆయనకు వైష్ణవ మతం యొక్క మెళకువలు బాగా తెలిసాయి. ఇటువైపు అద్వైత పండితుడు, ఎందుకంటే మన యొక్క సంప్రదాయంలో ప్రధానంగా మూడు విధాలైనటువంటి సిద్ధాంతాలు కనబడతాయి. అద్వైతమా, విశిష్టాద్వైతమా, ద్వైతమా, ఈ మూడు. కానీ నిజానికి మూడు కూడా ఒకే వేదజనితమైన ఆలోచనాధార. అందుకే వైదిక సంస్కృతిలో మూడింటికి స్థానం ఉన్నది. ఈ మూడింటిని సమన్వయించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అద్వైత స్థాపకులైన శంకర భగవత్పాదుల వారే నిజమైన సమన్వయ చక్రవర్తులు. ఆయన సమన్వయం చేశారు. అంతేగాని ఆయన విశిష్టాద్వైత ద్వైతాలను ఆయనమి నిరసించలేదు. అద్వైతానికి ఉన్న గొప్పతనం అదే. అవి సాధన దశలో సహకారులు అని చెప్పారు. సిద్ధదశకు చెందినటువంటి పరమసత్యం అద్వైతం అని ప్రతిపాదన చేశారు. ప్రతిపాదన చేయడమే కాదు, నాడున్న మహామేధావులందరి చేత అంగీకరింపజేశారు ఆయన. కనుకనే శంకరులు మనం ప్రధానంగా అద్వైత మత స్థాపకులు అని నమస్కరించిన అద్వైతం ఆధారంగా సంపూర్ణమైన వైదిక మతాన్ని సమన్వయించి ప్రతిష్ఠ చేసిన మహాత్ముడు ఆయన. లేకపోతే మన హిందూ మతము లేదు, భారతదేశము లేదు, మన సంస్కృతి లేదు. అందుకు భారతదేశానికి చెందినటువంటి వైష్ణవులైనా శైవులైనా గాణాపత్యులైనా శాక్తయులైనా ముందు నమస్కరించుకోవలసింది మాత్రం శంకర భగవత్పాదుల వారిని. వారు లేకపోతే అసలు ఏమీ మిగలవు. అందుకు శంకర భగవత్పాదుల వారు చేసిన మహోపకారం అంతా ఇంత కాదు. ఆ శంకర భగవత్పాదుల వారిని గురుస్థానంలో పెట్టుకుని ఉపాసించిన మహానుభావులు అప్పయ్య దీక్షితుల వారు. కొంతమంది దుష్టులు అయితే మళ్లీ అవతరించిన శంకర భగవత్పాదుల వారే అంటారు అప్పయ్య దీక్షితుల వారిని, అంత మహాత్ముడతను. పైగా ఈయన యొక్క సిద్ధాంతం అంతా కూడా శంకరులు ప్రతిష్ట చేసిన అద్వైత సిద్ధాంతమైన హృదయమార నమ్మినది, అనుసరించినది. అయితే ఈయన చేసిన కృషి చూస్తే మాత్రం ఇంత మహాపండితుడు ఉంటాడా అని ప్రశ్న వస్తుంది మనకి. కనీసం మనం అందులో ఏం చెప్పాడనే పాండిత్యం అర్థం చేసుకోలేకపోయినా ఆయన ఎంత కృషి చేసి ఎంత కంట్రిబ్యూషన్, ఎంత అద్భుతమైనటువంటి గ్రంథాలను మనకి ఇచ్చాడు అనేది ఒక్కసారి స్మరణ చేసుకుని తర్వాత శివకర్ణామృతంలోకి వెళదాం. ముఖ్యంగా సాహిత్య శాస్త్రంలో ఈయనిచ్చిన గ్రంథాలు కువలయానందము, విధి రసాయనము ఇత్యాది గ్రంథములు ఉన్నాయి. కువలయానందం సంస్కృత సాహిత్యంలో అధ్యయనం చేసేవారికి బాగా తెలుస్తుంది, అలంకార శాస్త్రం అది. ఆ కువలయానందం ఇచ్చినవాడు ఈ మహానుభావుడు. అంటే సంస్కృత సాహిత్యంలో ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పటికీ సంస్కృత సాహిత్యం చదివే వాళ్ళు అలంకార శాస్త్రంగా కువలయానందాన్ని చదువుతారు. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు ఇవన్నీ కూడా అందులో చూపించారు. మరి అంత అలంకార శాస్త్రం రచించాడు కనుకనే అన్ని అలంకారాలు శివకర్ణామృతంలో చూపించాడు మహానుభావుడు. అర్థాలంకార శబ్దాలంకార శోభలన్నీ కూడా మీకు ఇందులో కనబడతాయి. అందుకే ప్రతిదీ దీనికి మనం అనుబంధంగా తెచ్చుకుంటున్నాం. మరి ఒకటి, ఈయన రచించిన అత్యద్భుతమైన గ్రంథం మహాపండితులు చూస్తే రెండు చేతులెత్తి నమస్కరిస్తారు. అలాంటి గ్రంథములు సాధారణంగా ఒక గొప్ప సాహితీవేత్త జీవితంలో మ్యాగ్నం ఉపస్సును ఒకటో రెండో ఉంటాయి. కానీ మహానుభావుడికి పేర్కొనాలంటే మూడు నాలుగు కనబడుతున్న మ్యాగ్నం ఉపస్సులు. ఈయన రచించిన గ్రంథాలు 104. ఆ విషయం ఆయనే చెప్తాడు, 104 గ్రంథములు రచించాడు అని. అంతేకాదు 104 యజ్ఞములు చేశాడు. అది గొప్ప విషయం అండి. గ్రంథాలది ఏముంది, యజ్ఞములు కూడా 104 యజ్ఞములు, వైదిక యజ్ఞములు అవి, శ్రౌత యాగాలు మొత్తం 104 చేశాడు. అన్నిటికంటే అత్యంత క్లిష్టమైన యాగం ఒకటి ఉంది, విశ్వజిద్యాగము అని. ఆ విశ్వజిత్యాగం కూడా చేశాడు. అది ఈయన తన గ్రంథముల చివరిలో రాస్తారు, విశ్వజిత్ అధ్వరము చేసినటువంటి అని ఒక మాటను కూడా చెప్తాడు ఆయన. అంటే అది అరుదైన యాగం, దాన్ని కూడా చేశాడు. 104 మహాయజ్ఞాలు చేశాడు, 104 గ్రంథములు రచించాడు. ఒకవైపు వేదాంతపరమైన గ్రంథరాశి రచించాడు, వేదపరమైన కర్మను చేశాడు ఇక్కడ. అంటే ఇటు కర్మశాస్త్రంలో కూడా అంత దిట్ట అనమాట, అటు వేదాంత శాస్త్రంలో జ్ఞానంలో అంత దిట్ట, ఇక భక్తికి చెప్పనేక్కర్లేదు ఉపాసనా శాస్త్రంలో. కనుక కర్మ జ్ఞాన ఉపాసన మూడు మార్గాల్లోని కూడా ఆయన పరిపూర్ణుడయ్యాడు. అంటే వేదం చెప్పిన మూడు మార్గాల్లోని ఒక పరిపూర్ణుడు ఆయన. ఇంత పరిపూర్ణుడు దొరకరండి. అయితే కర్మ మార్గంలో గొప్పవాళ్ళు దొరుకుతారు, భక్తి మార్గంలో గొప్పవాళ్ళు దొరుకుతారు, లేదా జ్ఞాన మార్గంలో దొరుకుతారు. మూడింటిలోని పరిపూర్ణుడు ఈయన. ఈయన భక్తి చూస్తే మనకి ఎంత పిచ్చెక్కుతుందంటే, ఒకప్పుడు ఈయనకే నేను నిజంగా భక్తుడినా అని అనుమానం వచ్చింది. అనుమానం ఎవరికైనా వస్తుందా నిజానికి? తాను భక్తుడిని అనుకుని ప్రచారాలు చేసుకుంటున్న వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటిది అందరూ శివభక్తుడు శివభక్తుడు అంటున్నారు, కానీ నిజంగా నేను భక్తుడినా అని ఆయనకే సందేహం వచ్చింది. ఎందుకంటే భక్తి అనేది ఇంకోటి చూపించుకోవడానికి కాదు కదా, తాను ధరించడానికి. అసలు నేను ధరించడానికి యోగ్యమైన భక్తి నా వద్ద ఉన్నదా అని ఒకసారి సందేహం కలిగిందట. ఈ సందేహ నివృత్తికి ఆయన ఒక పరీక్ష పెట్టుకున్నాడు. ఏమిటంటే, ఎవడు ఏమిటి అనేది వాడికి పిచ్చెక్కితే తెలుస్తుందిటండి. అంటే పిచ్చి అంటే ఏమిటో లేదు, మనం అవతల వాడిని చూసినప్పుడు కొట్టబుద్ధి వేస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుని కొట్టాం. ఆ కంట్రోల్ లేకుండా కొడితే వాడిని పిచ్చివాడు అంటారు. అంతే లోకంలో అంతే కదా, తోచింది చేసేస్తూ ఉన్నవాడు పిచ్చివాడు. కొంచెం పక్కన జాగ్రత్తగా చూస్తూ తను తాను కంట్రోల్లో పెట్టుకుని ప్రవర్తించేవాడు మన దృష్టిలో నార్మల్ మ్యాన్, అంతే కదా. కనుక పిచ్చివా పిచ్చితనంలోనే వాడు అసలు తత్వం ఏంటో బయటపడిపోతుంది. కనుక ఏమాత్రం దాపరికం లేకుండా వాడేమిటో యథాతథంగా బయటపడేది పిచ్చెక్కినప్పుడే. కనుక నేను నిజంగా శివభక్తుడినేనా అని తెలియాలి అంటే నేను పిచ్చెక్కినప్పుడు ఎలా ప్రవర్తిస్తానో ఆ ప్రవర్తన బట్టి తెలుస్తుంది. అయితే ఇప్పుడు వెంటనే పిచ్చెక్కుతుందా? పిచ్చెక్కించుకుంటానన్నాడు ఆయన. ఆయనకి ఏముంది, అన్ని శాస్త్రాలు దిట్ట గనక వైద్య శాస్త్రాలు కూడా దిట్ట. శిష్యుల్ని పిలిచేట, శిష్యుల్ని పిలిచి ఉమ్మెత్తకాయల దగ్గరికి పెట్టుకుని ఇది నేను ఇప్పుడు తింటాను, పిచ్చెక్కుతుంది, పిచ్చెక్కాక ప్రేలాపన వస్తుంది నా నోట, ఆ ప్రేలాపన అంతా కూడా మీరు రచించండి, తర్వాత ఈ విరుగుడు ముందు నాకు ఇవ్వండి, ఆడు తర్వాత నేను చూసుకుంటా ఏం వాగాను ఏమిటో అన్నట్టు ఆయన. సరేనన్నారు వాళ్ళు, ఆ మంది ఇచ్చారు. ఆయన వేసుకున్నాడు, ప్రేలాపన వచ్చింది, వాగుడు వచ్చింది చాలా. తర్వాత విరుగుడు మందు పుచ్చుకున్నాడు. తిరుగు చూస్తే ఆ వాగుడు 50 శ్లోకాలండి, 50 శ్లోకాలు. ఈ 50 శ్లోకాలు చూస్తే ఆ మహానుభావుడు హృదయంలోంచి ఒక నిష్కపటమైనటువంటి శివభక్తి పొంగులు వారుతూ మనకు కనిపిస్తుంది. అది అమృత జలధార. 50 శ్లోకాలు అలాగే ఉంటాయి. దానికి ఆత్మార్పణ స్తుతి అని పేరు. ఆత్మార్పణం అంటే తనని తాను అర్పించుకున్నాడు ఆయన, ఇంకోటి ఏమి ఉండదు. చిత్రం ఏంటంటే అందులో శబ్దాలు కానీ చూస్తూ ఉంటే మనకి ఉపనిషత్తుల్లో వేదాల్లో ఉన్న వాక్యములు ఆ శ్లోకాల్లో మనకు కనబడతాయి. అంటే ఆ శ్లోకాలకి వ్యాఖ్యానం కానీ మనం చెప్పుకుంటే వేదముల ప్రమాణంతోనూ వేదాంత శాస్త్ర ప్రమాణంతోనూ శివతత్వం అంతా తెలుసుకోవచ్చు. అందులో శివభక్తి ఏ విధంగా తరింపజేస్తుంది అనేది అంత అద్భుతంగా చెప్తాడు. అంత నిష్కపటమైన నిసర్గ శివభక్తి కలిగిన వాడు. నిసర్గ అంటే సహజ, సహజమైన శివభక్తి ఆయన దగ్గర ఉన్నది. దానికి ఆత్మార్పణ స్థుతిని పేరే కాకుండా ఉన్మత్త పంచాసత్తన మరొక పేరున్నది. అంటే పిచ్చెక్కినప్పుడు పలికిన 50 శ్లోకాలు అని అర్థం. కనుక అది పిచ్చి పద్యాలు చాలా బాగుంటాయి. ఉన్మత్త పంచాసత్, అంతేకాదు శివుడు కూడా ఉమ్మెత్త పూలు అంటే చాలా ఇష్టం. ఉన్మత్త ఉమ్మెత్త అంతే. తెలుగులో మనం ఉమ్మెత్త అన్నాం, దానికి అసలు ఉన్మత్తట దాని పేరు. దుత్తూరం అని మరొక పేరు కూడా ఉన్నది దానికి. ఆ దుత్తూరములు ఉమ్మెత్తలు అవి నెత్తి మీద పెట్టుకుంటాడు. నెత్తి మీద పెట్టుకుంటే శేఖరుడు, శిఖ మీద పెట్టుకుంటే శేఖరుడు. అలాగే శేఖరుడు అంటే గొప్పవాడు అని కూడా అర్థం ఉన్నది. ఉన్మత్త శేఖరుడు అంటే ఉమ్మెత్త పువ్వుల్ని నెత్తి మీద పెట్టుకున్నవాడు అని ఒక అర్థం. ఉన్మత్త శేఖరుడు అంటే పిచ్చివాళ్లలో గొప్పవట్ట. ఎవరు? పరమేశ్వరుడు. అందుకే పరమేశ్వరుడు పిచ్చివాళ్లలో గొప్పవాడు, ఆయన భక్తుడు కూడా గొప్ప పిచ్చివాడు. మొత్తానికి శివుడి పిచ్చి పడితే అన్ని పిచ్చులు వదిలిపోతాయండి. అందుకు పట్టాల్సిన పిచ్చి శివుడి పిచ్చి. ఆ పిచ్చి పట్టిన ఒక మహాత్ముడు మన అప్పయ్య దీక్షితుల వారు. కానీ భక్తులు అంత దిట్ట. ఇక వేదాంత శాస్త్రంలో ఎంత మహానుభావుడు అంటే ఆయన రచించిన ఒక ప్రధానమైన గ్రంథముల్లో శాస్త్ర సిద్ధాంతలేశ సంగ్రహ అని ఒక గ్రంథం ఉన్నది. శాస్త్ర సిద్ధాంతలేశ సంగ్రహ, ఇది మామూలుగా చదివితే అర్థం కాదు, అంత మహాపాండిత్య గ్రంథం. చిత్రం ఏంటంటే ఆయన ఇందులో ప్రతిపాదన చేయదలుచుకున్నది అద్వైత సిద్ధాంతమే పరిపూర్ణమైనది అనే ప్రతిపాదన చేశారు ఈయన. దానికి ఈయన తీసుకున్నటువంటి ప్రమాణాలు ఎన్నెన్ని శాస్త్రాల నుంచి తీసుకున్నారండి, రకరకాల వేద శాస్త్రములు, వేదాంత శాస్త్రములు, ఇంకా బహువిధ శాస్త్రములు ప్రమాణంతో చూపిస్తూ ఉంటే అసలు అందులో ఒక్కొక్క శాస్త్రం చదవడానికే మన జీవితాలు చాలవు. అలాంటిది ఇన్ని శాస్త్రముల అంశం క్రోడీకరించి సర్వశాస్త్రముల హృదయము అద్వైతమైన ప్రతిపాదన చేశాడు మహానుభావుడు. కనుకనే మన ఇక్కడ అద్వైత పీఠంలో జగద్గురువులు దీన్ని మన చేత చెప్పిస్తున్నారు ప్రేరణ కలిగించి. ఆ మహానుభావుడు నిజంగా తిరిగి అద్వైతాన్ని ఆ విధంగా పునరుద్ధరణ చేసిన మహాత్ముడితనం. అయితే ఈ శాస్త్ర సిద్ధాంతాల సంగ్రహమే కాకుండా మరొక అద్భుతమైన గ్రంథం పరిమళ వ్యాఖ్య అనేటువంటిది, ఇది కూడా మ్యాగ్నం ఓపస్ కింద చెప్తారు పరిమళ వ్యాఖ్య. ఈ పరిమళ వ్యాఖ్య యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ముందు మన యొక్క సిద్ధాంతాలు పరిశీలిద్దాం. వేదాంత శాస్త్రాన్ని మనకు అందించేటువంటి ప్రస్థానత్ర గ్రంథాల్లో అత్యంత క్లిష్టమైనది, ఉత్కృష్టమైనది, సర్వ ఉపనిషత్తుల సారమైన గ్రంథం బ్రహ్మసూత్రములు. అంతే కదా, బ్రహ్మసూత్రాలు ప్రస్థానత్రయాల్లో ఒకటి, అత్యంత ప్రధానంగా సూత్ర ప్రస్థానం. అది రచించిన వాడు బాదరాయణుడు, దానికి భాష్యం రచించిన వారు శంకర భగవత్పాదుల వారు. శంకర భాష్యం దానికి అత్యంత ఉత్కృష్టమైనది. అయితే దీనికి తిరిగి వార్తీకము రచించిన వారు ఒకడు ఉన్నారు, భామతి అనే పేరుతో వార్తీకము రచించిన వారు వాచస్పతి మిశ్రుడు, చాలా ప్రసిద్ధి. శంకర భాష్యానికి ఆయన తిరిగి వార్తీకము రచించారు. దానికి మళ్ళీ భాష్యం రచించిన వారు ఉన్నారు. చూడండి ఎంతమంది ఎంతమంది వస్తున్నారు ఇక్కడ. ముందు బాదరాయుడు బ్రహ్మసూత్రమైతే, శంకరుడు భాష్యమైతే, వార్తికారుడు వాచస్పతి మిశ్రుడు భామతి రచిస్తే, దాని తర్వాత అమలానంద యతీశ్వరుడిని ఆయన కల్పతరు అనే పేరుతో మరొక భాష్యాన్ని రచించారు. అప్పటికే మనకి ప్రధానంగా వచ్చేస్తుంది నాలుగోది వచ్చేసింది. ఆ కల్పతరువును ఆధారం చేసుకుని పరిమళ అనే పేరుతో వ్యాఖ్య గ్రంథం రచించారు అప్పయ దీక్షితుల వారు. ఇది గొప్ప విషయం. ఈ పరిమళ పేరుతో వ్యాఖ్య రచించినప్పుడు మన బ్రహ్మసూత్రములు ఆ మొత్తం అంతటిని కూడా సారం చేసి అందించాడు. అసలు బ్రహ్మసూత్రాలు మామూలుగా అర్థం చేసుకోవడమే చాలా క్లిష్టం. మనం శివకర్ణామృతంలోకి వెళ్లే ముందు ఇవన్నీ తెలుసుకోవాలండి. ఎలాంటి మహాత్ముడు ఇచ్చాడు అని తెలిస్తే మనకి విషయంపై మరింత గౌరవం ఏర్పడుతుంది. పరిమళ వ్యాఖ్య రచించాడు. ఇంకొక అద్భుతమైన విషయం శివార్క మణిదీపిక. ఇది ఆయన రచించినటువంటి మహాగ్రంథముల్లో శివార్క మణిదీపిక. ఇప్పటికీ మనం శాస్త్ర సిద్ధాంతాలే సంగ్రహము, పరిమళ వ్యాఖ్య చెప్పుకున్నాం, ఇప్పుడు శివార్క మణిదీపిక. ఈ శివార్కమణి దీపిక అనేది కూడా బ్రహ్మసూత్రాలకి శ్రీకంఠాచార్యులు అనేటువంటి శివాద్వైత సిద్ధాంత ప్రవర్తకుడు మహాత్ముడు ఆయన రచించిన భాష్యానికి తిరిగి భాష్యం రచించారు ఈయన. శివార్కమణి దీపిక దీని పేరు. చూడండి ఇది ఆలోచించవలసిన అంశం. కొంచెం శాస్త్రముల మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి మరింత హాయి అయిన విషయం ఆలోచిస్తుంటే మధురంగా అనిపిస్తుంది. శంకరులది ప్రమాణం అని చెప్పుకుని అద్వైత పరంగా దానికి దిట్టమైన రెండు గ్రంథాలు రచించి, ఒకవైపు శాస్త్ర సిద్ధాంతాల సంగ్రహం, ఇటు పరిమళ వ్యాఖ్య రచించి, ఇటువైపు శివాద్వైత పరంగా రచించినటువంటి, శైవ సిద్ధాంత పరంగా రచించబడ్డ ఆ శ్రీకంఠాచార్యుల భాష్యానికి అనువాదం చేయటువంటి, శ్రీకంఠ నీలకంఠ రెండు పేర్లున్నాయి దానికి, మళ్ళీ ఈ విధంగా మళ్ళీ సంస్కృత భాషలో వార్తీకం రచించారు. దాని పేరు శివార్కమణి దీపిక. అది రచించడం ఏంటి ఆశ్చర్యం కలుగుతుంది కదా. కానీ ఈయన గొప్ప హృదయం ఏమిటి అంటే, ఈయన భగవద్ రామానుజుల్ని, అటు మధ్వాచార్యుల వారిని, ఇటు శ్రీకంఠాచార్యుల వారిని, అటు శంకరాచార్యుల వారిని, నలుగురిని కూడా గౌరవించిన వ్యక్తి. ఇలాంటి వాళ్ళు దొరకరు, మనకి అరుదు. ఇప్పుడు ఈయన మనకి ఎందుకు ఆదర్శం కావాలి అంటే, ప్రస్తుత హిందూ సమాజానికి అప్పయ్య దీక్షితుల వారు ఆదర్శం కావాలి. ఇదే శంకరుల హృదయం. ఎందుకంటే వైష్ణవులు, అందులో వైష్ణవుల్లో మళ్ళీ విశిష్టాద్వైత సిద్ధాంతం వాళ్ళు ఉన్నారు, ద్వైత సిద్ధాంతం అంటే మధ్వమతానికి రామానుజ మతానికి చెందిన వారు ఉన్నారు. అలాగే శైవులు, శైవుల్లో మన నీలకంఠాచార్యులను ప్రధానంగా చేసుకోవాలి వారు ఉన్నారు. ఇంకొక వైపు మనకి అద్వైతం అనేది స్మార్తం, అద్వైతాన్ని గౌరవిస్తూ ఉంటుంది. ఇలాగా ఇన్ని శాఖలతో ఉన్నది హిందూ మతం. వీటన్నిటికీ ఐక్యత ఎలా కుదురుతుంది అంటే, ఎలా కుదురుతుందో చూపించినటువంటి అప్పయ్య దీక్షితుని గురువుగా భావిస్తూ కుదురుతుంది మనకి. ఆ కుదుర్చుకోవాలి, ఆ సమన్వయం చేశాడు ఆ మహానుభావుడు. ఎందుకంటే ఈయన రచించినటువంటి విశేషాల్లో మరొక నాలుగు గ్రంథాలు అద్భుతంగా రచించాడండి. నయమంజరి, నయమణిమాల, నయమయూఖమాలిక, నయముక్తావళి అని నాలుగు గ్రంథాలు రచించాడు. అని నయతో వస్తాయి. నయ అంటే తీసుకువెళ్ళినది, వెళ్ళవలసిన పద్ధతి అని. నయమంజరి అద్వైత సిద్ధాంతం విశేషాలన్నీ చెప్తుంది. ఇది దాని. ఇక నయమణిమాల అనే గ్రంథం ఈ శ్రీకంఠ మతమైనటువంటి శైవ సిద్ధాంతాన్ని చక్కగా ప్రతిపాదన చేసే గ్రంథం. ఇక నయమయూఖ మాలిక రామానుజాచార్యుల యొక్క విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదన చేస్తుంది మొత్తం. ఇక మధ్వమతాన్ని మనకు చక్కగా అందించేది నయముక్తావళి గ్రంథం. అంటే ఒక్క మహానుభావుడు అటు ద్వైతంపై, ఇటు విశిష్టాద్వైతంపై, అటు శివాద్వైతంపై, అటు అద్వైతంపై ఒక మహానుభావుడు నాలుగింటి గురించి ఎటువంటి కపట భావన లేకుండా దేనికది సంపూర్ణంగా రచించడం అనేది ఎవరికైనా సాధ్యమవుతుందా? అది ఆలోచించాల్సిన అంశం. అలా సంపూర్ణంగా రచించాడు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, విశిష్టాద్వైత సిద్ధాంతానికి చెందిన వారు వారి సిద్ధాంతంలో ఉన్న మర్మాలు మెలకువలు తెలుసుకోవడానికి నయమయూకమాలకు చదువుతారు.